ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా ఈ ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.
నా ప్రియమైన దేశవాసులారా, మీకందరికీ నమస్కారాలు. మరోసారి నా మనసులో మాటలు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చే అవకాశం దొరికింది. సుదూర దక్షిణాదిలో ప్రజలు ఓణం సంబరాల్లో ఉన్నారు. నిన్న దేశవ్యాప్తంగా పవిత్ర రక్షాబంధన్ పండుగను జరుపుకున్నారు. భారత ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక భద్రత కోసం అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. కొద్దిపాటి సమయంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అందరూ ఈ పథకాలను ఆదరించడం నాకు సంతోషం కలిగిస్తోంది. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మనం మన అక్కా చెల్లెళ్లకు ఈ భద్రతా పథకాన్ని అందించాలని నేను మీకందరికీ ఓ చిన్నపాటి విజ్ఞప్తి చేశాను. నాకొచ్చిన స్థూల సమాచారం మేరకు ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. దాదాపు సగం ప్రయోజనం తల్లులకు అక్క చెల్లెళ్లకు లభించినట్లు నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని ఒక శుభ సంకేతంగా భావిస్తున్నాను. పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అందరూ మాతృమూర్తులకు అక్కా చెల్లెళ్లకు అనేకానేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ఓ ఏడాది క్రితం పెద్ద స్థాయిలో చేపట్టాం. 60 ఏళ్లలో పూర్తి చేయలేని పని ఇంత కొద్ది సమయంలో పూర్తవుతుందా అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ నాకు ఈరోజు సంతోషమేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయడంలో అన్ని ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల అన్ని శాఖలు మనస్ఫూర్తిగా ఏకమయ్యాయి, సఫలీకృతమయ్యాయి. ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు సుమారు 17.45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. 0 బ్యాలెన్స్తో ఖాతాలు తెరవాల్సింది. కానీ పేద ప్రజలు ఆదా చేసి, పొదుపు చేసి 22,000 కోట్ల రూపాయల నిధి జమ చేశారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన స్రవంతిలో బ్యాంకింగ్ రంగం కూడా ఉంది. ఈ వ్యవస్థ పేదల ఇంటి వరకు చేరింది. దీంతో బ్యాంకు మిత్రుల పథకాలకు కూడా బలం చేకూరింది. ఈరోజు 125,000 కంటే ఎక్కువ మంది బ్యాంకు మిత్రులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కూడా దొరికాయి. ఈ ఒక్క ఏడాదిలో బ్యాంకింగ్ రంగం, ఆర్థిక వ్యవస్థ, పేదలు వీరందరినీ అనుసంధానం చేయడం కోసం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించడానికి 131,000 శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిసి మీరందరూ సంతోషిస్తారని భావిస్తున్నాను. కేవలం ఖాతాలు తెరిచి ఆపేయవద్దు. ఇప్పుడిక అనేక వేల మంది జన్ధన్ యోజన కింద ఓవర్ డ్రాఫ్ట్ అప్పు పొందడానికి హక్కుదారులయ్యారు. వాటిని పొందారు కూడా. బ్యాంకు నుంచి డబ్బులు లభిస్తాయనే నమ్మకం పేదలకు కలిగింది. ఇందుకు సంబంధించిన వారందరినీ అభినందిస్తున్నాను. బ్యాంకుతో సంబంధాలను వదులుకోవద్దని, బ్యాంకు ఖాతాలు తెరిచిన వారందరికీ నిరుపేద సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బ్యాంకులు మీవే. మీరు వీటిని ఇప్పుడు వదులుకోవద్దు. నేను వీటిని మీ వరకు తీసుకొచ్చాను. ఇప్పుడిక వాటిని కొనసాగించడం మీ కర్తవ్యం. మనందరి బ్యాంకు ఖాతాలు సజీవంగా ఉండాలి. మీరు తప్పకుండా కొనసాగిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇటీవల గుజరాత్లోని ఘటనలు, హింసాత్మక సంఘటనలు దేశం మొత్తాన్ని ఆందోళన కలిగించాయి. గాంధీజీ, సర్దార్ పటేల్కు చెందిన ప్రాంతంలో ఏదైనా జరిగితే తొలుత దేశం మొత్తానికి బాధ కలుగుతుంది, కష్టం వేస్తుంది. కానీ కొద్ది సమయంలోనే గుజరాత్లోని పెద్దలు, నా సోదర సోదరీమణులు, పౌరులందరూ పరిస్థితిని సరిదిద్దారు. పరిస్థితి అదుపు తప్పకుండా నివారించడంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ మరోసారి శాంతి మార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐకమత్యం, సోదరభావం ఇదే సరైన మార్గం. అభివృద్ధి దిశలోనే మనం భుజం భుజం కలిపి నడవాలి. అభివృద్ధి ఒక్కటే మన సమస్యలకు పరిష్కారం. ఇటీవల సూఫీ సాంప్రదాయవేత్తలతో కలిసే అవకాశం నాకు లభించింది. వారి మాటలు వినే అవకాశం దొరికింది. నిజం చెప్పాలంటే వారి అనుభవాలు, వారి మాటలు వినే అవకాశం కలగటం ఓ విధంగా ఏదో సంగీతం వింటున్నానా అనిపించింది. వారి మాటల తీరు, వారు మాట్లాడే విధానం, అంటే సూఫీ సాంప్రదాయంలో ఉన్న ఉదారత, అందులో ఉన్న సౌమ్యత, ఇందులో ఓ సంగీత లయ దాగి ఉంది. వారి మధ్య ఉండటం వల్ల ఇవన్నీ నాకు అనుభూతి కలిగించాయి, నాకు చాలా నచ్చాయి. ఇస్లాం మతం యొక్క నిజమైన స్వరూపాన్ని సరైన పద్ధతిలో ప్రపంచం మొత్తానికి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నాను. సూఫీ సాంప్రదాయంలో ఉన్న ప్రేమతత్వం, అందులో ఉన్న ఉదారత ఈ సందేశాన్ని దూర దూర ప్రాంతాల వరకు చేరవేస్తారనే నమ్మకం నాకు ఉంది. జాతికి ప్రయోజనం కలిగించే మనిషి ఇస్లాం మతానికి కూడా ప్రయోజనం కలిగిస్తాడు. నేను ఇతరులకు కూడా తెలియజేస్తున్నాను, మనం ఏ మతాన్ని పాటించినప్పటికీ సూఫీ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో నాకు మరో అవకాశం లభిస్తుంది. ఈ ఆహ్వానాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి బౌద్ధ మత పండితులు భారత్లోని బుద్ధ గయకు రానున్నారు. విశ్వవ్యాప్తంగా మానవ జాతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా నాకు ఆహ్వానం అందింది. బుద్ధ గయ రావాల్సిందిగా వారు నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. మన దేశ మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ బుద్ధగయ వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులతో కలిసి బుద్ధగయకు వెళ్లే అవకాశం లభిస్తుంది. నాకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం. నా ప్రియమైన రైతు సోదర సోదరీమణులారా, నేను ఈరోజు మరోసారి మీకు ప్రత్యేకంగా నా మనసులో మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉన్నాను. మీరు వినే ఉంటారు, నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు విని ఉంటారు, బహిరంగ సభల్లో నేను మాట్లాడినప్పుడు కూడా ఆలకించి ఉంటారు, మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా విని ఉంటారు. నేను ఎల్లప్పుడూ ఓ విషయం చెబుతూ వస్తున్నాను. భూసేకరణ చట్టంపై నెలకొన్న వివాదం అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల సంక్షేమం కోసం ఎటువంటి సలహానైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం నేను పదే పదే చెబుతూనే ఉన్నాను. భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలనే మాట రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిందనే విషయం నా సోదర సోదరీమణులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇదొక విజ్ఞాపనలాగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు పేద రైతులకు మేలు చేయాలంటే పంట పొలాల వరకు సాగునీరు అందించడానికి కాలువలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు స్తంభాలు నెలకొల్పాలని, పల్లెటూళ్లలో రహదారులు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రజలకు గృహ నిర్మాణం చేపట్టాలని, పల్లెటూళ్లలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, చట్టాన్ని అధికార యంత్రాంగం జోక్యం నుంచి తప్పించాలంటే సవరణలు తప్పదని అందరికీ అనిపించింది. అయితే నేను చూసిందేమిటంటే ఎన్నో వదంతులు వ్యాపింపజేశారు, రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. నా రైతు సోదర సోదరీమణులారా, మీరు వదంతులు నమ్మవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురి కావద్దు. రైతులకు భయం ఆందోళనలను గురి చేసే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. నాకు ఈ దేశంలో ప్రతి వాణికి ప్రత్యేకత ఉంది, కానీ రైతుల వాణికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భూసేకరణపై మేము ఒక ఆర్డినెన్స్ జారీ చేశాం. రేపు 31 ఆగస్టున ఈ ఆర్డినెన్స్ కాలపరిమితి అయిపోతుంది. దాని కాలపరిమితి అయినా పర్వాలేదని నేను నిర్ణయించాను. దీని అర్థం ఏమిటంటే నా ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులే పునరావృతమయ్యాయి. అయితే అందులో ఒక లోటు ఉండిపోయింది. అదేమిటంటే 13 పాయింట్లు ఎటువంటివి అంటే వాటిని 7 ఏళ్లలోగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తెచ్చాం, కానీ ఈ వివాదాల వల్ల అది కూడా కుంటుపడింది. ఆర్డినెన్స్ మాత్రం సమాప్తమైపోతుంది, కానీ దేనివల్లనైతే రైతులకు నేరుగా లాభం కలుగుతుందో, దేంతోనైతే రైతులకు ఆర్థిక ప్రయోజనం నేరుగా ముడిపడి ఉందో, అటువంటి 13 పాయింట్లను మేము నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజే వాటిని అమలు చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు నష్టం కలగకూడదు, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇంతకు ముందు ఉన్న భూసేకరణ చట్టం పరిధిలో లేని 13 పాయింట్లను ఈరోజే పూర్తి చేస్తున్నాం. మాకు జై జవాన్ జై కిసాన్ ఒక నినాదం కాదు, ఇది మా మంత్రమని నా సోదర సోదరీమణులకు హామీ ఇస్తున్నాను. గ్రామాలు, పేద రైతుల సంక్షేమం, అందుకే 15 ఆగస్టున నేను చెప్పాను. కేవలం వ్యవసాయ శాఖ కాదు, ఇకపై అది వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా ఏర్పాటవుతుందని ఈ నిర్ణయాన్ని మేము చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. నా రైతు సోదర సోదరీమణులారా, ఇప్పుడిక మీరు వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవరూ చేయలేరు. మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. నేను మీకు మరో విషయం చెప్పాల్సి ఉంది. 2 రోజుల క్రితం 1965 యుద్ధం ముగిసి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. 1965 యుద్ధం ప్రస్తావన వచ్చినప్పుడల్లా లాల్ బహదూర్ శాస్త్రి గారు జ్ఞప్తికి రావడం సాధారణమే. జై జవాన్ జై కిసాన్ అనే మంత్రం కూడా గుర్తుకు రావడం సర్వసాధారణం. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని, దాని గౌరవ ప్రతిష్టలను నిలబెట్టిన అమరవీరులను స్మరించుకోవడం ఎంతో సమంజసం. 65 నాటి యుద్ధ విజయానికి సంబంధించిన వారందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను, వీరులకు నమస్కరిస్తున్నాను. ఇటువంటి చారిత్రక ఘటనలు మనకు ఎల్లప్పుడూ ప్రేరణ కలిగిస్తుంటాయి. గత వారం నాకు సూఫీ సాంప్రదాయానికి సంబంధించిన వారితో కలిసే అవకాశం దొరికినట్లే ఓ సంతోషకరమైన అవకాశం కలిగింది. దేశంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో గంటల కొద్దీ మాట్లాడే అవకాశం నాకు లభించింది. వారి మాటలు వినే అవకాశం ఏర్పడింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో భారత్ అనేక దేశాల్లో ఎన్నో ఉత్తమ కార్యక్రమాల్లో పాల్గొంటుందనే విషయం తెలుసుకుని ఆనందం కలిగింది. మన శాస్త్రవేత్తలు నిజంగా శ్రేష్టమైన పనులు చేస్తున్నారు. వారి పరిశోధనల ఫలితాలను క్షేత్రస్థాయిలో జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకురావటం ఎలా అన్నదే మన ముందు ఉన్న సవాలు. విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వస్తువుల రూపంలో ఎలా మార్పు చేయాలి, ప్రయోగశాలను క్షేత్రస్థాయిలో ఎలా జోడించాలి, దీన్ని ఒక అవకాశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా కొత్త విషయాలు కూడా నాకు తెలిసాయి. అవి నాకు చాలా స్ఫూర్తినిచ్చేవి, తెలియచెప్పేవి కూడా. ఇంకా నేను చాలామంది యువ శాస్త్రవేత్తలను చూశాను. ఎంత ఆశాభావంతో మాట్లాడుతున్నారో, వారి కళ్ళల్లో ఎలాంటి స్వప్నాలు కనిపిస్తున్నాయో కిందటి మనసులో మాట కార్యక్రమంలో చెప్పాను. విజ్ఞాన శాస్త్రం వైపు విద్యార్థులు ముందడుగు వేయాలని, ఎంతో అవకాశం ఉందని, ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ సమావేశం తరువాత నాకు అనిపిస్తోంది. మరోసారి దాన్ని చెప్పదలుచుకున్నాను. నా యువ మిత్రులారా, విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి చూపండి. మన విద్యా సంస్థలు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రజల నుంచి నాకు ఎన్నో లేఖలు అందుతుంటాయి. ఠాణే నుంచి శ్రీమాన్ పరిమళ్ షా MyGov.in పైన విద్యా సంస్కరణల గురించి రాశారు. నైపుణ్యాభివృద్ధి గురించి చెప్పారు. తమిళనాడులోని చిదంబరం నుంచి శ్రీమాన్ ప్రకాష్ త్రిపాఠి ప్రాథమిక విద్యాస్థాయిలో మంచి ఉపాధ్యాయుల గురించి రాశారు. విద్యారంగంలో సంస్కరణల గురించి నొక్కి చెప్పారు. ముఖ్యంగా నా యువ మిత్రులకు ఒక మాట చెప్పాలి. ఏమిటంటే, 15 ఎర్రకోట నుంచి చెప్పాను కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఎందుకని. మరి ఇంటర్వ్యూ కోసం పిలుపు వస్తే ప్రతి పేద కుటుంబానికి, వితంతువైన తల్లికి సిఫార్సు ఎక్కడ దొరుకుతుంది, ఎవరి సహాయంతో ఉద్యోగం వస్తుంది, ఎవరిని పట్టుకోవాలి, ఎటువంటి పదాలు ప్రయోగిస్తున్నారో తెలియడం లేదు. అందరూ పరుగులు పెడుతున్నారు. కింది స్థాయిలో అవినీతి కూడా ఒక కారణం కావచ్చు. నేను 15 చెప్పాను, ఈ ఇంటర్వ్యూల సంప్రదాయం నుంచి ఒక స్థాయి కింది ఉద్యోగాలకు విముక్తి ఉండాలని కోరుకుంటున్నానని. నాకు సంతోషమేస్తోంది. ఇప్పటికి 15 రోజులైంది. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఆనందంగా ఉంది. ఆదేశాలు వెళ్తున్నాయి. ఇంటర్వ్యూల వలయం నుంచి చిన్న చిన్న ఉద్యోగాలకు విముక్తి కల్పించే నిర్ణయం ఇప్పుడు దాదాపు అమలవుతుంది. సిఫార్సుల కోసం పేదవాళ్లు పరుగులు పెట్టాల్సిన అవసరం రాదు. వారు దోపిడీకి గురయ్యే పరిస్థితి ఉండదు, అవినీతి ఉండదు. ఈ మధ్య ప్రపంచంలోని పలు దేశాల అతిథులు భారత్కు వచ్చారు. ఆరోగ్యం గురించి మాట్లాడటానికి, ముఖ్యంగా మాతా మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు దాని కార్యాచరణ ప్రణాళిక కోసం కాల్ టు యాక్షన్ కార్యక్రమం కింద ప్రపంచంలోని 24 దేశాలు కలిసి భారత్ వేదికగా సమాలోచనలు జరిపారు. అమెరికా వెలుపల వేరే దేశంలో ఈ సమావేశం జరగటం ఇదే మొదటిసారి. ఇప్పటికీ మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 50,000 గర్భిణీలు, 13,00,000 శిశువులు ప్రసూతి సమయంలోనో లేదా ప్రసవం అయిన వెంటనే మరణిస్తున్నారు. ఇది బాధాకరం, భయానకమైన విషయం. ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రశంసలు కూడా అందాయి. అయినప్పటికీ ఈ సంఖ్య తక్కువేమీ కాదు. మనం పోలియో నుంచి విముక్తి పొందినట్లే మాతా శిశు మరణాల విషయంలో టెటనస్, వాటి నుంచి కూడా విముక్తి పొందాం. ప్రపంచం కూడా దీన్ని గుర్తించింది. కానీ ఇప్పటికీ మన గర్భిణీలను రక్షించాల్సి ఉంది, మన నవజాత శిశువులను రక్షించుకోవాల్సి ఉంది. సోదర సోదరీమణులారా, ఈ మధ్య డెంగ్యూ గురించి వార్తలు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి ప్రమాదకరమైందన్నది నిజమే, కానీ దాని బారి నుంచి తప్పించుకోవడం చాలా సులభం. నేను స్వచ్ఛ భారత్ గురించి ఏదైతే చెప్తున్నానో దాంతో అది నేరుగా ముడిపడి ఉంది. టీవీలో మనం ప్రకటనలు చూస్తుంటాం, కానీ మన దృష్టి దాని మీద ఉండదు. వార్తాపత్రికల్లో ప్రకటన ఉంటుంది, కానీ మనం వాటిని పట్టించుకోం. ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిని ఉంచడానికి పద్ధతులు ఉన్నాయి. ఈ విషయాలపై విస్తృతంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా మన దృష్టి వాటిపై వెళ్ళదు. ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనం చాలా మంచి ఇంట్లో ఉంటున్నామని, ఎంతో శుభ్రంగా ఉంటున్నామని, కానీ మన దగ్గరే ఎక్కడో నీరు నిల్వ ఉండొచ్చని, దాంతో డెంగ్యూకు ఆహ్వానం పలుకుతున్నామని మీ అందరినీ కోరేది ఒక్కటే, చావును మరీ ఇంత సులువైందిగా మనం చేయొద్దు. జీవితం ఎంతో విలువైంది. తాగునీటి మీద దృష్టి పెట్టకపోవడం, స్వచ్ఛతపై ఉదాసీన వైఖరి, ఇవి మృత్యువుకు కారణాలైతే అది సరైంది కాదు. మన దేశవ్యాప్తంగా 514 కేంద్రాల్లో ఉచితంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో పరీక్ష చేయించుకోవడం ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరం. ఇందులో మీ అందరి సహకారం ఎంతో అవసరం. పరిశుభ్రతకు, స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడైతే రక్షాబంధన్ నుంచి దీపావళి వరకు ఓ రకంగా మన దేశంలో పండగలే పండగలు. మన ప్రతి పండుగను పరిశుభ్రతతో ఎందుకు ముడిపెట్టకూడదు? మీరు చూడండి, శుభ్రత మన స్వభావంగా మారిపోతుంది. నా ప్రియమైన దేశవాసులారా, మీకు ఈరోజు ఒక శుభవార్త వినిపించాలి. నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు మనకు దేశం కోసం మరణించే సౌభాగ్యం దొరకదని, కానీ దేశం కోసం జీవించే భాగ్యమైతే దొరకనే దొరికింది. మన దేశానికి చెందిన ఇద్దరు యువకులు, వారిద్దరూ సోదరులు, అది కూడా మన మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన వాళ్ళు, డాక్టర్ హితేంద్ర మహాజన్, డాక్టర్ మహేంద్ర మహాజన్. కానీ వాళ్ల గుండెల్లో మన గిరిజనులకు సేవ చేయాలనే భావన బలంగా ఉంది. ఈ ఇద్దరు సోదరులు భారతదేశ గౌరవాన్ని పెంచారు. అమెరికాలో రేస్ అక్రాస్ అమెరికా పేరిట ఓ సైకిల్ రేస్ జరుగుతుంది. చాలా కష్టతరమైంది. సుమారు 4,800 కిలోమీటర్ల మేర కొనసాగే సైకిల్ రేస్ ఇది. ఈ ఏడాది జరిగిన ఈ సైకిల్ రేస్లో ఈ సోదరులిద్దరూ విజయం సాధించారు, భారత ప్రతిష్టను పెంచారు. ఈ సోదరులిద్దరికీ నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎంతో అభినందిస్తున్నాను. కానీ అన్నిటికంటే నాకు ఎక్కువ సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే, ఆదివాసీల కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో వారు పనిచేస్తుంటారు. చూడండి, దేశాన్ని ముందుకు నడిపించటానికి ఒక్కొక్కరు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి వినగానే గర్వపడతాం. అప్పుడప్పుడు అవగాహన లోపం కారణంగా మనం మన యువతకు అన్యాయం చేస్తుంటాం. పాత తరానికి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, కొత్త తరానికి ఏమీ తెలియదని. నేను అనుకుంటాను, ఈ ఒరవడి శతాబ్దాలుగా వస్తోంది. యువతతో నా అనుభవం వేరుగా ఉంది. అప్పుడప్పుడు యువకులతో మాట్లాడుతుంటే వారి నుంచి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం లభిస్తుంది. నేను అలాంటి చాలామంది యువకులను కలిశాను. వీళ్ళేమంటారంటే, సండే ఆన్ సైకిల్ అనే వ్రతం చేపట్టామని చెప్తుంటారు. కొందరేమంటారంటే, వారంలో ఒకరోజు సైకిల్ డేగా పాటిస్తున్నామని చెప్తుంటారు. మా ఆరోగ్యానికి ఇది మంచిదని అంటుంటారు, పర్యావరణానికి కూడా మంచిది. మన యువతరం పట్ల నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య మన దేశంలో కూడా చాలా నగరాల్లో సైకిళ్లు నడుపుతున్నారు. సైకిల్ను ప్రోత్సహించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్య సంరక్షణకు ఇది మంచి ప్రయత్నం. ఇప్పుడు నా దేశానికి చెందిన ఇద్దరు యువకులు అమెరికాలో జెండా ఎగరేస్తే, భారతీయ యువకులు ఏ దిశలో ఆలోచిస్తున్నారో దాన్ని ప్రస్తావించడం నాకు ఆనందంగా ఉంది. నేను ఈరోజు ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. నాకు చాలా సంతోషం కలుగుతోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ముంబైలో హిందూ మిల్ స్థలాన్ని ఆయన స్మారకంగా ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ఈ వ్యవహారం పెండింగ్లో ఉంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఈ పనిని పూర్తి చేసింది. మరి ఇప్పుడు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట భవ్యమైన, దివ్యమైన, స్ఫూర్తిదాయకమైన స్మారకం నిర్మిస్తారు. దీంతో దళిత, పీడిత, తాడిత, వంచిత వర్గాల కోసం పనిచేసే ప్రేరణను మనకు కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు లండన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన చోట 10 కింగ్ హెన్రీ రోడ్, ఆ భవనాన్ని కూడా ఇప్పుడు కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే భారతీయులు ఎవరైనా ఇప్పుడు లండన్ వెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్మించబోతోంది, మనకొక ప్రేరణనిచ్చే ప్రదేశంగా మారుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తూ చేపట్టిన ఈ 2 ప్రయత్నాలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను, అభినందిస్తున్నాను. నా ప్రియ సోదర సోదరీమణులారా, మళ్ళీ వచ్చే మన్ కీ బాత్ మనసులో మాట కంటే ముందు మీ అభిప్రాయాలను నాకు తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజల భాగస్వామ్యంతోనే మనగలుగుతుందని నా నమ్మకం. జనుల భాగస్వామ్యంతోనే నడుస్తుంది. భుజం భుజం కలిసినప్పుడే దేశం ముందుకు వెళ్ళగలుగుతుంది. మీకందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా ఈ ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనస్సులో మాట విన్నారు. అనువాదం పఠనం మహమ్మద్ సిరాజుద్దీన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.